The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం నవంబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. ప్రస్తుత విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురాగలిగితే యువత ఆత్మహత్యలు ఆగిపోతాయి, వైఫల్యాలు, నిరాశ, నిస్పృహలు సమసిపోతాయి. దీనికి ఉదాహరణగా పురాణాల్లో ఒక కథ ఉంది. పూర్వం బ్రహ్మమిత్రుడు అనే గొప్ప గురువు ఉండేవాడు. ఆయన దగ్గర 10 మంది శిష్యులు మాత్రమే ఉండేవారు. అంతకు మించి చేరనిచ్చేవాడు కాదు, ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ చూపేవాడు. ఈ 10 మందికి ఆయన 10 ఏళ్ళు వైద్యం నేర్పారు. చివరిలో ఒకటే పరీక్ష పెట్టారు. 10 మంది విద్యార్థులని పిలిచి, మీరు అరణ్యంలోకి వెళ్ళి అక్కడున్న అన్ని చెట్లకు ఉన్న అన్ని రకాల జాతుల ఆకులను పరిశీలించండి, ఏ మందుకు పనికిరాని ఆకులు తెచ్చి నాకు చూపించండి అన్నాడు. విద్యార్థులకు ఆనందం వేసింది, ఎందుకంటే పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టం కానీ పనికిరాని ఆకులు తేవడంలో కష్టమే ఉంది. వెంటనే బయలుదేరి వెళ్ళారు. సరదాగా చెప్పుకోవాలంటే పనికిరాని ఆకులు తేవడానికి ఒక విద్యార్థి 2 జేబులున్న నిక్కరు ధరించి వెళ్ళాడు. మరొక విద్యార్థి కాస్త పెద్ద సంచి తీసుకెళ్లాడు. మరో విద్యార్థి యూరియా సంచే పట్టుకెళితే ఇంకొక విద్యార్థి ఏకంగా 2 ఎడ్ల బండే తీసుకెళ్లాడు. అప్పటికీ ఆ విద్యార్థిని గురువుగారు అడిగారు, 2 ఎడ్ల బండి ఎందుకురా అని. పనికిరాని ఆకులు తెమ్మన్నారు కదా మీరే, అంటే సరే అవి పనికిరావో నువ్వు పనికిరావో తర్వాత తేలుద్దాన్లే, ముందు నువ్వు వెళ్ళిరా అన్నారు. ఇలా 10 మంది వెళ్ళారు. వెళ్ళిన వారిలో 2 ఎడ్ల బండి తీసుకెళ్లిన విద్యార్థి ముందొచ్చాడు. మట్టి తవ్వి ట్రాక్టర్లో వేసినట్లుగా గుత్తగా ఆకులన్నీ తీసి బండి నింపేసి తెచ్చాడు. ఇవన్నీ పనికిరానివే అని చెప్పాడు గురువుగారితో. ఆయన నవ్వుకున్నారు. తర్వాత సంచి తీసుకెళ్లిన విద్యార్థి, 2 జేబుల విద్యార్థి, ఇలా 9 మంది వచ్చారు. ఒక్కొక్కళ్ళు వాళ్లకి తోచినన్ని పనికిరాని ఆకులు తెచ్చి గురువుగారికి చూపించారు. చివరికి 10వ విద్యార్థి కూడా వచ్చాడు. అతని పేరు జీవకుడు. అతని ముఖం చిన్నబోయి ఉంది. గురువుగారు, ఏం నాయనా అలా ఉన్నావు, నువ్వేమీ తేలేదా అని అడిగారు. విద్యార్థి, గురువుగారు నేనెంత వెతికినా వైద్యానికి పనికిరాని ఆకు ఒక్కటి నాకు కనపడలేదు అన్నాడు. అదేమిటి, నువ్వు వీళ్ళందరికంటే తెలివైన వాడివా అని గురువు అంటే, అలా కాదండి, మీరు నాకు వైద్య విద్య నేర్పడం ప్రారంభించినప్పుడే ఒక శ్లోకం నేర్పారు, దాని ప్రకారం ఈ ప్రకృతిలో పనికిరానిదేదీ లేదు అని చెప్పారు అన్నాడు. ఏమిటా శ్లోకం అని అడిగారు. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగ తత్ర దుర్లభ అని జీవకుడు శ్లోకం చెప్పాడు. దీని అర్థం ఇది, అమంత్రమక్షరం నాస్తి అంటే ఏ భాషలోనూ మంత్రం కాని అక్షరం లేదు. సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. వీటిలో మంత్రానికి పనికిరాని అక్షరం అంటూ లేదు. ఏ అక్షరం దేనికి బీజాక్షరం అనే దానిలో తేడాలుంటాయి, కానీ అన్ని అక్షరాలు బీజాక్షరాలే. అలాగే నాస్తి మూలం అనౌషధం అంటే వైద్యానికి పనికిరాని ఆకు కూడా ప్రపంచంలో లేదు. అలాగే అయోగ్య పురుషో నాస్తి అంటే పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు అని. ఉపాధ్యాయుల బాధ్యత ఏమిటంటే ప్రతి విద్యార్థి దేనికి పనికొస్తాడో చెప్పడం. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పకూడదు. అందరూ విద్యకే పనికిరారు. నీకు చదువు రాదు కానీ నువ్వు ఫలానా పని చేసుకుంటే సుఖపడతావు అని చెప్పాలి. అంతేగాని నీకు చదువు రాదురా అబ్బాయి, గొడ్లు కాసుకో అని తిట్టకూడదు. గొడ్లు కాయడం అంత తేలికైన పనేమీ కాదు. ఒకప్పుడు సాక్షాత్తు పరమాత్ముడే మనిషి అవతారం ఎత్తి ఆ పని చేశాడు, కాబట్టి అది తక్కువ పనేమీ కాదు. మనం దాన్ని తక్కువగా చూడటంతో అదొక తిట్టు పదం అయింది. దాంతో ఆ పని చేసేవాళ్ళు అవమానం చెందుతున్నారు. మన కుల వృత్తులన్నీ ఇలాగే అయ్యాయి. మన సంస్కృతిలో ప్రతి పనికి గౌరవం ఉంది. ఇక చివరి వాక్యం ప్రయోగ తత్ర దుర్లభ అంటే ఏ విషయం గురించి అయినా ముందు ప్రయోగం చేసి చూడాలి, అంటే పరిశీలించాలి. అంతేగాని అది బాగోదు అని వెంటనే తీర్మానించకూడదు. ఈ శ్లోకాన్ని మీరు ముందే నాకు చెప్పారు గురువుగారు, అందుకే నేను ప్రయత్నం చేశాను. మీరు చెప్పినట్లుగానే నాకు పనికిరాని ఆకు దొరకలేదు అన్నాడు జీవకుడు. వెంటనే గురువుగారు అతనికి వ్యతిరేక పరీక్ష పెట్టారు, అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అన్నమాట. మిగతా విద్యార్థులు పనికిరావంటూ తెచ్చిన ఆకులు దేనికి పనికొస్తాయో చెప్పు అన్నారు. వెంటనే జీవకుడు, ఇదిగో ఇవి మారేడాకులు, తేమ అంటే నీటి తడి ఉన్న చోట ఈ ఆకులు వేస్తే తేమను లాగేస్తాయి. అలాగే ఇది ఉత్తరేణి ఆకు, పళ్ళు తోముకోవడానికి పనికొస్తుంది. ఇది ఫలానా ఆకు, అది సారం తగ్గిస్తుంది అంటూ అన్ని ఆకుల గురించి, అవి దేనికి పనికొస్తాయనేది వివరంగా చెప్పాడు. గురువు బ్రహ్మమిత్రుడు ఆనందభరితుడయ్యాడు. వెంటనే జీవకుణ్ణి మెచ్చుకుని, నువ్వొక్కడివే యోగ్యత గల శిష్యుడివి, నీకొక్కడికే నేను యోగ్యతాపత్రం ఇస్తున్నాను అని చెప్పి మిగిలిన విద్యార్థులను మరో ఏడాది చదవమని చెప్పారు. ఈ జీవకుడు తర్వాత ఆయుర్వేద ఔషధాల తయారీలో ప్రసిద్ధి పొందాడు. ఇలా ప్రతి మనిషి ఏదో ఒకదానికి పనికొస్తాడు. పనికిరాని మనిషి అంటూ ఈ ప్రపంచంలో లేడు అని తీర్మానించుకుని ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయుడు తీర్చిదిద్దాలి. కొందరు ఆటలకు, కొందరు పాటలకు, మరికొందరు రచయితగాను, కార్యకర్తగాను, లేదా కావ్యకర్తగాను ఏదో రంగంలో పనికొస్తారు. విద్యార్థికి చదువు చెబుతూనే అతను ఏ రంగంలో ఎదగలడో గుర్తించి ఆ విషయం విద్యార్థికి చెప్పి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఉపాధ్యాయుడి విధి. ఇవాటి పరిస్థితి ఇలా లేక మోసబోసినట్లుగా ఒకేలా ఉంది. అందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలి, అందరూ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవ్వాలి, అందరూ అమెరికా ప్రయాణం చేయాలి, దాంతో మిగతా రంగాల్లో మనుషులు దొరక్క కొన్ని రంగాల్లోనే డిమాండ్ ఎక్కువై అందరి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ సమస్యకు పెద్ద పరిష్కారం మన శాస్త్రాలు సూచించినది ఈ బ్రహ్మమిత్రుడి కథ, అమంత్రమక్షరం నాస్తి. ఉపాధ్యాయులు దీన్ని అవగాహన చేసుకుని ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలి. ఇది రాకపోతే పోయిందిలే, ఇలాంటివి మరిన్ని పనులున్నాయి, కంగారు పడకు అని ధైర్యం చెప్పాలి. వెంటనే అతనికి ఉత్సాహం వస్తుంది. ఆ ప్రోత్సాహం లేకపోతే విద్యార్థి ఫెయిల్ అయిన మరుక్షణం ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అందుకే విద్యారంగంలో మార్పు ప్రారంభం కావాలి. ఏమైన మీతో కార్యక్రమంలో తీసుకున్న ఒక షార్ట్ బ్రేక్, వెంటనే ఉండండి. మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పగలే దాబిలి దీపావళి దీపావళి చీకట్లు తొలగించు దీపావళి
నేలను మెరిసే దీపపు వరుసలు నింగికి ఎగిసే తారాజువ్వలు తరిమేస్తాయి అమావాస్య చీకట్లు నింపుతాయి పున్నమి కాంతులు ప్రతి తెలుగు వారింట పున్నమి కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్జే శిశిర.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి సామాన్య ప్రజల పట్ల ఎంత సత్యము. అనారోగ్యము మహాభాగ్యమే అన్న సూత్రీకరణ కార్పొరేట్ వైద్యులకు అంతే సత్యం. వైద్యో నారాయణో హరిహి సామెతను వైద్యుడు వ్యాపారే మరి అని మార్చుకుని జనం జాగ్రత్త పడాలండి. విద్య వైద్య వృత్తి ఏదైనా వ్యాపారంగా పరిణమించి లాభార్జనే ధ్యేయంగా మారాక వృత్తి ధర్మం నీతి నియమాలు అన్నీ మంట కలిసిపోతాయి. వృత్తి ధర్మాన్ని దోసిరాజని, రాజుల్ని రాజ్యాల్ని లోబరుచుకుని ప్రజల్ని దోచుకునే గౌరవప్రద చోర కళకు విశ్వగురువైన ఈస్ట్ ఇండియా కంపెనీ పోయి చాలా కాలమైంది. పిల్ల పోయినా పురిటి వాసన పోని చందన పాలకుల అండతో ప్రజల్ని దోచుకు తినే కళ కార్పొరేటీకరణ పేర దేశ ప్రజల్ని పట్టి పీడుస్తుంది. అక్రమ వ్యాపారుల గుండాల తోడ్పాటుతో రాజకీయ నేతలు పార్టీలు అధికారం చేపట్టే దశ మారింది. నిన్నటి తోడ్పాటుదారులే నేడు రాజకీయాల్లోకి వచ్చి నాయకులై ఏలికలై పాలించే దశ ప్రాప్తించింది. దాని ఫలితమే కార్పొరేట్ కళాశాలల ఆసుపత్రుల అవతరణ. నగరాల్లో రద్దీగా ఉండే రోడ్లకు పక్కనే ఛాతీలో నొప్ప, అది గుండెపోటు కావచ్చు, నిర్లక్ష్యం చేయక పరీక్షించుకో అనే ప్రకటనల హోర్డింగ్లు ఆ మధ్య వెలిసాయి. పబ్లిక్గా రోడ్ల పక్కన ఏమిటి భయపెట్టడం అని కొందరు సామాజికవేత్తలు నిరసనగళం వినిపించాక వాడి జోరు తగ్గింది. వైద్య రంగ కార్పొరేట్ శక్తుల వ్యూహాలకు అద్దం పట్టే తాజా ఉదాహరణ మరోటి చూద్దాం. ఎలర్జీ, దానికదే వ్యాధి కాదు, దేహ ప్రకృతిలో అది ఓ భాగం. దాన్ని ఓ వ్యాధికి సంకేతంగా ప్రజల్ని భయపెట్టి దోపిడీకి బాటలు వేసే ప్రకటన ప్రముఖ దినపత్రికలో మొదటి పేజీలోనే వచ్చింది. సోకగల వ్యాధిగా అలర్జీని తేల్చి దానికి పూల వాసన నుండి తినే బఠానీ గింజలు చేపల దాకా ఏవైనా కారణం కావచ్చు అని ఆ ప్రకటన సారాంశం. ప్రజల్లో వైద్య ఆరోగ్య అంశాల పట్ల అవగాహన పెంచేందుకు పలు రకాల వ్యాధుల గురించి ఆయా రంగాల నిపుణులతో వ్యాసాలు ముఖాముఖి పేరిట పత్రికలు స్వయంగా కృషి చేస్తూనే ఉన్నాయి. లక్షలాది రూపాయలు కుమ్మరించి విడుదల చేసిన ప్రకటన కూడా పత్రికలు సహజంగా నిర్వర్తించే పనిలో భాగమే అనుకుంటే మనం పొరబడినట్లే. కార్పొరేట్ శక్తుల దోపిడీ వ్యూహంలో ఇది ఒక భాగం. ఈ ప్రకటన చదివాక ఎంతోమంది భయపడి వైద్యం గురించి ఆలోచిస్తారు. ఎలర్జీ కూడా ఓ వ్యాధి అని భయం ఏర్పడ్డాక బాధితులు రక్త పరీక్ష కేంద్రాలకు వెళ్తారు. వారి ఎలర్జీ రోగంగా నిర్ధారణ జరిగాక రోగి కార్పొరేట్ వైద్యుల వలలో చిక్కినట్లే. తన గూట్లో చిక్కుపడిన ప్రాణి రక్త మాంసాలను సాలెపురుగు పీల్చినట్లే రోగులను కార్పొరేట్ వైద్యులు ఎలా పీల్చి పిప్పి చేస్తారో నగరవాసులకు తెలిసిన విషయమే. సాధారణ పేద ప్రజానీకానికి కార్పొరేట్ వైద్యుల దోపిడీ నుండి రక్షణ కల్పించడానికి ఆయుష్మాన్ భారత్ పేర ప్రధాని మోదీ ఆరోగ్య బీమా పథకాన్ని 23 సెప్టెంబర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 500,000 మేర ఆరోగ్య బీమా ఉచితంగా లభిస్తుంది. ఈ బీమా పరిధిలో ఉన్న 1,350 రకాలకు పైగా వ్యాధులకు పరీక్షలు, చికిత్స, మందులు ఉచితం. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా గుర్తింపు పొందిన ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు దీనికి చాలా తేడా ఉంది. పేదలకు చికిత్స అందించిన తర్వాత ఆసుపత్రులకు రావాల్సిన బిల్లుల్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. కనుక బిల్లుల కోసం హాస్పిటల్స్ ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రజలకు వైద్య సేవలు అందించిన వారు అస్మదీయులైతే ఒకలాగా, తస్మదీయులైతే మరోలాగా చూసే అవకాశం రాజకీయ శక్తులకు ఉండదు. ఉభయతారకంగా ఉండే అవినీతికి ఆయుష్మాన్ భారత్ బీమా పథకంలో అవకాశం లేదు. రాజకీయ శక్తులను లోబరుచుకున్న కార్పొరేట్ శక్తుల ఒత్తిడి, ప్రలోభాల కారణంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి మోకాలడ్డుతున్నాయి. వైద్య కార్పొరేట్ల కుట్రకు బలి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రజలే ఆయుష్మాన్ భారత్ని దక్కించుకోవాలి. మరి ఇక మనం చలికాలంలోకి ప్రవేశిస్తున్నాం. చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. చాలా వరకు వ్యాధుల్ని వెంట తీసుకొచ్చే కాలం ఇది. తగ్గిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల చిన్నారుల్ని ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. చర్మం పొడిబారటం, పెదాలు పగలటం, ముక్కు బిగుసుకుపోవడం, తరచూ తుమ్ములు, ఇలాంటి సమస్యలు సహజమే. ఇవి అంతగా ప్రాణాంతకమైతే కావు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని సులభంగానే అధిగమించవచ్చు. కానీ మరికొన్ని రకాల ఆరోగ్య సమస్యలు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆస్త్మా, న్యూమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు తీవ్రమవుతాయి. వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి? చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శీతాకాలంలో పిల్లల వయస్సు, అంటే శిశువు వయస్సు నుంచి పిల్లల సంరక్షణ అత్యంత కీలకమైంది. చిన్నారుల శరీరాన్ని చల్లదనం నుంచి కాపాడి వేడిని కలిగించేందుకు దళసరి నూలు, మెత్తని ఊల్ బట్టలు, తర్వాత సాక్స్, టోపీ ఇలాంటివి వారికి తొడగాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా ఉండే చలి వల్ల పసిపిల్లల్లో సైనోసిస్ అనే ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఆ పరిస్థితిలో పిల్లల వేళ్ళు, గోళ్ళు, పెదాలు, నాలుక సహజ రంగుని కోల్పోయి బ్లూ కలర్ అంటే నీలంగా మారిపోతాయి. చలిగాలి శరీరానికి తగలడం వల్ల పసిపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్రాంకైటిస్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. శ్వాసకోశ వ్యాధులు వైరస్ వల్ల, సూక్ష్మక్రిముల వల్ల ఏర్పడతాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిల్లల్ని బయటకు తీసుకెళ్లడం చాలా ప్రమాదం. శీతాకాలంలో వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అంత తీవ్రమైనవి కావు. చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని వెచ్చని వాతావరణాన్ని కల్పిస్తే తగ్గిపోతాయి. అయితే కొంతమంది పిల్లల్లో ఏర్పడే కొన్ని లక్షణాలను బట్టి వారి అనారోగ్యాన్ని గుర్తించి డాక్టర్కి చూపించాలి. శరీరంలో వెచ్చదనం లోపించి చల్లగా ఉండడం, గాలిని ముక్కుతో కాకుండా నోటి ద్వారా పీల్చుకోవడం, ఊపిరి పీలుస్తున్నప్పుడు పిలికూతులు రావడం, ముక్కు కళ్ళ నుంచి నీరు కారుతుండడం, పాలు తాగలేకపోవడం, జలుబు వల్ల గొంతు నొప్పి ఏర్పడడం, ఊపిరి బలంగా పీల్చడం ఇలా అన్నమాట. అంతేకాదు, చలి నుంచి రక్షణ కోసమే శరీరం చాలా శక్తిని ఖర్చు పెడుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక రోగ నిరోధక వ్యవస్థ కొంత బలహీనపడుతుంది. దీంతో జీవక్రియలన్నీ గతి తప్పి రకరకాల ఇన్ఫెక్షన్స్ చుట్టుముడతాయి. రోగ నిరోధక వ్యవస్థ ప్రాథమిక దశలో ఉండే చిన్నారులకు ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంటుందన్నమాట. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్య సోరియాసిస్. చర్మం పొలుసులు పొలుసులుగా తయారై పొట్టు పొట్టుగా రాలిపోతుండడం దీని లక్షణం. ఇది ఎలా మొదలైనా దీర్ఘకాలిక చర్మ సమస్యగా పరిణమిస్తుంది. ఎన్ని చికిత్సలు చేయించినా కొంతకాలం తగ్గుతూ మళ్ళీ బాధిస్తుండడం ఈ వ్యాధి లక్షణం. రాలిపోయే పాత చర్మ కణాల కంటే కూడా కొత్తగా పుట్టుకొచ్చే చర్మ కణాలు ఎక్కువగా ఉండడం ఈ సమస్యకు మూలం అన్నమాట. దీంతో చర్మం మీద ఎర్రటి మచ్చల్లా వస్తాయి. చర్మ కణాలు పొలుసులు పొలుసులుగా రాలిపోతూ ఉంటాయి. ఇది ఉన్నట్లుండి ఉద్ధృతం అవుతుంది కూడా. సో ఈ సీజన్లో చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవాలి. సోరియాసిస్ బాధితులు డాక్టర్ సూచనలపై మాయిశ్చరైజింగ్ లోషన్స్ రాసుకుంటూ ఉండాలి. గంటల తరబడి స్నానాలు చేయకూడదు. గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. గరుగ్గా ఉండే బట్టలు వేసుకుంటే దురద పెరిగి సమస్య మరింత వేధిస్తుంది. కాబట్టి మెత్తటి ఉలెన్ క్లాత్స్ వేసుకోవాలి. నీరు, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇంకా శీతాకాలం గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సీతాఫలం గురించి కూడా మాట్లాడుకోవాలి. సీతాఫలం అనేది శీతాకాలంలో లభించే పండు, అంటే అక్టోబర్ మొదలైతే వచ్చేది. ఈ పండులో ఎన్నో పోషక పదార్థాలు లభిస్తాయి. విటమిన్ ఏ, బిసి, నెక్స్ట్ ప్రోటీన్స్, పొటాషియం, కాల్షియం, కాపర్, ఫాస్ఫరస్, నియాసిన్, రైబోఫ్లావిన్, ఫైబర్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాక ఔషధ పరంగా కూడా ఉపయోగపడుతుందండి. మనిషిలో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అజీర్తిని, మలబద్ధకాన్ని పోగొడుతుంది, ఫ్రీ రాడికల్స్ తొలగిస్తుంది, గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది, శరీరానికి చలవ చేస్తుంది, చర్మానికి ఎలర్జీని కలగనివ్వదు, దాహాన్ని తీరుస్తుంది. ఇందులో గుజ్జులో పాలు పోసి పిల్లలకు తింటేస్తే పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఆస్మా వ్యాధికి ఔషధంగా ఉపయోగపడుతుంది. సీతాఫలం ఆకుల్ని పుండ్ల మీద పెట్టి కట్టుగడితే అవి త్వరగా మాంతాయి కూడా. అలాగే అలసటను దూరం చేసి కండరాలు నరాలకు తగినంత శక్తినిస్తుంది సీతాఫలం. వాతాన్ని హరిస్తుంది. ఈ గుజ్జు సెగ్గడ్డలకు, పుళ్ళకు, గాయాలకు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. దీని లేత ఆకుల్ని, గింజల్ని మెత్తగా నూరి తలకు పట్టిస్తే పేలు ఎక్కువగా ఉన్న సమస్య నివారణ అవుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతూ దృష్టిలోపం ఏర్పడకుండా చేస్తుంది. గర్భిణుల్లో వేవిళ్ళని, గర్భస్రావాన్ని నిరోధిస్తుంది. ప్రసవం తర్వాత బరువు పెరగకుండాను, బరువు తగ్గేలాను చేస్తుంది. రక్తలేమిని పోగొట్టి రక్త వృద్ధికి తోడ్పడుతుంది. రక్తపోటుని అదుపు చేస్తుంది. నోటి వికారం పోగొడుతుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు దృఢం కావడానికి సహాయపడుతుంది. తర్వాత దంతక్షయాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, దంత ఆరోగ్యాన్ని. ఈ సీతాఫలం చెట్టులోని ప్రతి భాగం కూడా మనిషికి ఉపయోగపడుతుందండి. ఈ చెట్టు కలపను ఇంటి పైకప్పుకు, దూలాలకు వాడినట్లయితే చెక్కకు చెదలు పట్టే ప్రమాదం ఉండదు. సీతాఫలం గింజల నుంచి తీసిన తైలాన్ని క్రిమి సంహారక మందులో వాడతారు. ఈ పండు గుజ్జుని ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, బర్ఫీ, కొన్ని తీపి తినుబండారాల్లో కూడా ఉపయోగిస్తారు. కానీ సీతాఫలం ఎక్కువ తింటే కొంతమందికి జలుబు చేస్తుంది. అయితే దీనికి కారణం అటువంటి వారి శరీరంలో తగిన రోగ నిరోధక శక్తి లేకపోవడమే. అటువంటి వారు వెంటనే వైద్యుడికి చూపించుకుని తగిన మందులు వాడుకోవాలి. ఏదైనా సరే అతి మంచిది కాదా, కాదు కదా, అతి సర్వత్ర వర్జయత అంటాం కదా, అదన్నమాట. ప్రియమైన మీతో కార్యక్రమంలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి. మై ఇండియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ.
మీడియా శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. మరి ఇవే వెలుగులు మనందరి జీవితాల్లోనూ చక్కగా ఎప్పుడూ ప్రసరిస్తూ ఉండాలని. సౌండ్ పొల్యూషన్, నాయిస్, అంటే నాయిస్ పొల్యూషను అండ్ ఈ పొగ, ఈ ఏదైతే అట్మాస్ఫిరిక్ పొల్యూషను, ఇవి అవి అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ 2 గంటలే మనకి టైం ఇచ్చింది. 2 గంటలే అనే బదులు ఆ 2 గంటలు చక్కగా ఎంజాయ్ చేయండి. అయితే ఇది పల్లెటూళ్ళల్లో మామూలుగా ఈ మిడతల దండు అవి ఇవి రాకుండా పొలాల మీదకి దాడి చేయకుండా బాగా ఉపయోగపడతాయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు పొలాలే అన్నీ మరి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా రూపాంతరం చెందుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పి 2 గంటల పాటు ఖచ్చితంగా నియమావళి ప్రకారం కాల్చాలి అని చెప్పి అనవసరంగా జేబుకు చిల్లు పెట్టుకోకండి. ఏది కాల్చినా కాల్చకపోయినా ఖచ్చితంగా దీపాన్ని మాత్రం ఒకటి వెలిగించండి. అది మనకి కావాల్సింది. దీపావళి అంటేనే దీపాల వరుస కాబట్టి టపాకాయలు ఎన్ని కాల్చుకుంటారు అన్నది మీ ఇంట్రెస్టు, మీ ఆరోగ్యము, మీ బడ్జెట్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీపం మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వెలిగించండి. అది నిజంగా అంధకారాన్ని పోగొడుతుంది అంటారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సో ఆ జ్ఞాన దీపం మనందరి మనసుల్లోనూ, మన మెదళ్లలోనూ, అలాగే ఇంట్లోనూ వెలిగించుకుని ఈ దీపావళిని మరింత కాంతిమంతం చేద్దాం. మై ఇన్ మీడియా శ్రోతలందరికీ మీ ఆర్జే బెందులు అందిస్తున్నటువంటి దీపావళి శుభాకాంక్షలు.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మాయన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. పాంచాల దేశ మహారాజైన ద్రుపదుడి కుమార్తె ద్రౌపది, ఆమె యుక్త వయసుకు రాగానే ఆమె తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి హాజరైన వారిలో ఏ రాజు మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడో అతన్ని ద్రౌపది వరిస్తుంది అని ద్రుపదుడు ప్రకటించాడు. మత్స్య యంత్రాన్ని కొట్టే పోటీలో నెగ్గి పంచపాండవుల్లో ఒకడైన, పంచపాండవులో మధ్యముడైన అర్జునుడు ద్రౌపదిని గెలిచాడు. ద్రౌపదిని వెంటబెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చిన పాండవులు ఒక విలువైన బహుమతిని తీసుకొచ్చామని తమ తల్లి కుంతీదేవికి చెప్పారు. ఆ బహుమతి ఏమిటో చూడకుండానే కుంతీదేవి అన్నదమ్ములు 5 దాన్ని సమానంగా పంచుకోవాల్సిందిగా ఆదేశించింది. అమ్మ మాట మీరరానిది కావడంతో ద్రౌపది పంచపాండవులకు పత్ని అయింది. ఎంతో ధైర్య సాహసాలు, అపారమైన గౌరవ మర్యాదలున్న మహిళగా ద్రౌపది ప్రసిద్ధురాలు. అన్యాయాన్ని సహించలేని ఆమె అలాంటి విషయాలపై ధైర్యంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చేది. రాజసూయ యాగ సమయంలో పాండవులు తమ సోదరుడైన కురురాజు దుర్యోధనుణ్ణి తాము కొత్తగా నిర్మించుకున్న ఇంద్రప్రస్థంలో రాచనగరానికి ఆహ్వానించారు. అక్కడి రాజప్రాసాదంలోని మయసభను దుర్యోధనుడు సందర్శించాడు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమింపజేసే అద్భుతమైన వాస్తు శిల్పకళా చాతుర్యానికి చిహ్నం మయసభ. ఆ సభలోకి ప్రవేశించిన దుర్యోధనుడు అక్కడ ఒకచోట ఇంద్రనీల మాణిక్య రాశితో నిర్మితమైన ఒక ప్రదేశాన్ని చూసి జలాశయంగా పొరపడి కట్టుబట్టలను ఒకంత పైకి పట్టుకుని నడిచాడు. తీరా చూస్తే అది జలాశయమని భ్రమింపజేసేలా చేసిన నిర్మాణం. కొంత దూరం వెళ్ళాక స్ఫటిక రత్నకాంతిలో స్వచ్ఛ స్వరూపంతో ప్రకాశిస్తున్న ఒక కొలను దుర్యోధనుడికి ఎదురైంది. అది కూడా ఇందాక ఎదురైన దానిలా తెలితెలి మణులు పొదిగిన సమానతలం అనుకుని దుర్యోధనుడు రాచ ఠీవితో దానిపై కాలు మోపాడు. ఫలితం దానిలో జారిపడి బట్టలు తడవగా అవమానంగా భావించాడు. అతని దురవస్థ చూసిన ద్రౌపది అనాలోచితంగా నవ్వింది. ద్రౌపది పరిహాసంతో దుర్యోధనుడిలో కోపం కట్టలు తెచ్చుకుంది. అభిమానధనుడైన అతడు పగ ఆమెపై తీర్చుకోవాలనుకున్నాడు. అలా మహాభారత యుద్ధానికి బీజం పడింది. ఆ తర్వాత పాచికలాటలో యుధిష్ఠిరుడు తన సర్వస్వాన్ని కోల్పోవడమే కాక సోదరుల్ని, తనను, భార్య ద్రౌపదిని పందెంగా ఒడ్డి ఓడిపోయాడు. పెద్దలందరూ ఉన్న కౌరవ సభలో దుర్యోధనుడి ఆజ్ఞతో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయబోయాడు. అప్పుడు ద్రౌపది సభలో కలయదిరిగి ధృతరాష్ట్ర భీష్మ ద్రోణాది పెద్దలను న్యాయం చెప్పాల్సిందిగా కోరింది. కానీ ఆమె రక్షణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆమె, ధర్మం న్యాయం లేనప్పుడు ఇక ఇది రాజాస్థానమే కాదు, వట్టి దోపిడీ దొంగల ముఠ అని ఆక్రోశించింది. ముందుగా రాజ్యాన్ని, ఆ పైన సోదరుల్ని, స్వయంగా తనను తాను పందెంగా పెట్టి ఓడిపోయిన ధర్మరాజుకు ఆ తరువాత తనను పందెంగా ఒడ్డే హక్కు లేదంటూ ఆమె ధర్మ సూక్ష్మాన్ని ఎత్తి చూపింది. ఆ విధంగా ఆమె ధైర్యంగా రాజసభని సవాల్ చేసింది. చిట్ట చివరికి ఆమె శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడింది. శ్రీకృష్ణుడి కృపాకటాక్షం ఆమెకు కలిగింది. దాంతో దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ అనంతంగా చీరలు వస్తూనే ఉన్నాయి. చివరికి అలసి సొలసి దుశ్శాసనుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అలా శ్రీకృష్ణుడి కరుణతో ద్రౌపది మాన సంరక్షణ జరిగింది. దుశ్శాసనుడి చేత చిక్కి ముడివీడిన ద్రౌపది శిరోజాల్ని అతని వక్షస్థలం అంటే గుండె భాగం చీల్చి వచ్చిన రక్తంతో తడిపి ముడివేస్తానని భీముడు శపథం చేశాడు. దుర్యోధనాదుల దుస్సాహసంపై ద్రౌపది సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాసాధ్వీమణి అయిన ద్రౌపది ధర్మాగ్రహం చివరికి భీకర కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. జీవితంలోని కష్ట సుఖాలన్నింటిలోనూ ఆమె తన భర్తలైన పాండవులనే అనుసరించింది. అజ్ఞాతవాస సమయంలో కూడా ఆమె తన భర్తలలో మహోన్నత శక్తిని, విశ్వాసాన్ని నింపింది. ఆ తరువాత జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో చివరకు పాండవులు విజేతలుగా నిలిచారు. ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు కావాల్సింది. అయితే సోదరులైన దాయాదులను బంధువులను యుద్ధంలో చేతులారా పొట్టన పెట్టుకుని పాపం చేశానంటూ ధర్మరాజు వాపోయాడు. యుద్ధంలో జయించిన రాజ్యమంతా పరిత్యజించాలని భావించాడు. ధీరోదాత్తురాలైన ద్రౌపది ఆ సమయంలో కల్పించుకుని ధర్మరాజుకు నచ్చజెప్పి సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలన చేయాల్సిందిగా కోరింది. ఇది ధర్మాన్ని కాపాడటం కోసం జరిగిన యుద్ధం. అధర్మ కార్యకలాపాల ద్వారా కౌరవులు తమకు తామే వినాశనం కూడా తెచ్చుకున్నారు. ఇప్పటికీ ప్రాణాలతో బతికి ఉన్న ప్రజల్ని కాపాడి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది అంటూ ఆమె ధర్మరాజుకు నచ్చజెప్పింది. రాజ్యపాలన చేపట్టిన ధర్మరాజు ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేశాడు. కౌరవుల తల్లి గాంధారిని, పాండవుల మాతృమూర్తి కుంతీదేవిని సమానంగా చూస్తూ ఆదర్శ గృహిణిగా ద్రౌపది తన బాధ్యతల్ని నిర్వర్తించింది. కొన్నేళ్ల తర్వాత శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. తీవ్ర పరితాపానికి గురైన పాండవులు మనుమడైన పరీక్షిత్తు రాజ్య పట్టాభిషేకం జరిపి తాము హస్తినాపురం విడిచి అడవులకు వెళ్ళిపోయారు. పాండవులు, ద్రౌపది అందరూ హిమాలయాల మీదుగా పయనిస్తూ స్వర్గారోహణ చేశారు. మహిళల్లోని ధైర్య స్థైర్యాలకు, శక్తి సామర్థ్యాలకు ద్రౌపది ప్రతీక. జీవితంలో ఎదురైన కష్ట నష్టాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఎన్నో అవమానాలు ఎదురైనా ఎంతో సహనంతో వాటిని భరించింది. తనకు, పాండవులకు ఎన్ని కష్టాలొచ్చినా ఆత్మవిశ్వాసంతో హుందాగా ముందుకు సాగింది. అదే సమయంలో కౌరవుల తల్లి గాంధారి పట్ల కూడా ఆమె దయాదాక్షిణ్యాలతో వ్యవహరించింది. ఉపద్రవాలు ఎదురవుతున్నా ధైర్యాన్ని వీడకపోవడం, త్యాగభావం, నైతిక ప్రవర్తనల కారణంగా ప్రాచీన భారతావనిలోని మహోన్నత స్త్రీమూర్తుల్లో ఒకరిగా ద్రౌపది నిలిచింది. మహాభారత యుద్ధానంతరం గురుపుత్రుడైన అశ్వత్థామ ఆవేశంతో ద్రౌపది కుమారులైన 5 ఉప పాండవులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అతన్ని బంధించి తీసుకువచ్చి అర్జునుడు ద్రౌపది కాళ్ల ముందు పడవేశాడు. ద్రౌపది తనలోని క్షమాగుణాన్ని ప్రదర్శిస్తూ తనకు ఎలాగూ పుత్రశోకం కలిగింది, అటువంటి శోకం మరో తల్లికి కలగరాదని అతన్ని క్షమించి వదిలేమంది. ఇంతటి మహోన్నత గుణాలకు ప్రతీక ద్రౌపది. మరిన్ని విషయాలు చెప్పుకుందాం ప్రియమైన మీతో కార్యక్రమంలో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్, తర్వాత వింటూనే ఉండండి మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఈ రోజు మనందరికీ చాలా సంతోషకరమైన దినం. మన కళాశాలలో ఉత్తీర్ణులైన వారు మీ ముందు ఒక నాట్యాన్ని ప్రదర్శిస్తారు, చూడండి.
మైండ్ మీడియా లిజనర్స్ అందరికి దీపావళి శుభాకాంక్షలు. దివాళి ది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు అన్ని తొలగిపోయి మీరు కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఆర్జే రజని.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాన్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ అజయ్ భార్గవితో. తలపై కుంపటి, చేతుల్లో వరదరాజ పెరుమాళ్ దేవతామూర్తి, ఆ కుంపట్లో కణకణలాడే నిప్పు కణికలు, అయినా పెరుమాళ్ళు పంతులు కళ్ళలో మాత్రం మిలమిలలాడే కృత సంకల్పం, తళతళలాడే దృఢ నిశ్చయం మాత్రమే కనిపిస్తున్నాయి. జనం వేల సంఖ్యలో పోగై పెరుమాళ్ళు, ఆయన చేతుల్లోని పెరుమాళ్ స్వామిని చూస్తున్నారు. భక్తితో జ్యోతులు చేస్తున్నారు, జ్యోతలు చేస్తున్నారు, పారవశ్యంతో జోహార్లు చేస్తున్నారు. అక్కడ నవాబు సైన్యం మోహరించింది. జగీర్దారు వచ్చి ఓ కుర్చీపై కూర్చున్నాడు. కంచికి వెళ్ళి వరదరాజ పెరుమాళ్ళని దర్శించుకొని వస్తూ, నా ఊర్లోనూ వరదరాజ పెరుమాళ్ళ గుడి కట్టుకుంటాను అని గూడ పెరుమాళ్ళు పంతులు అనుకున్నాడు. అనుకోవడం ఏమిటి, విగ్రహాన్ని చేయించుకుని అపార భక్తి శ్రద్ధలతో అనంత పారవశ్యంతో తలపై మోసుకొస్తున్నాడు. సరిగ్గా మెదక్ జిల్లా జగదేవపూర్ మండలానికి వచ్చేసరికి నవాబు సైనికులు ఆగమన్నారు. విగ్రహాన్ని పెట్టడాన్ని, గుడి కట్టడాన్ని ఒప్పుకునేది లేదని దబాయించారు. నా దేవుడి గుడిని నేను కట్టుకుంటాను, నన్ను నా దేవుణ్ణి వదిలేయండి అని పెరుమాళ్ళు పంతులు వేడుకున్నాడు. అది విని నవాబు సైనికులు పగలబడి నవ్వారు. తలపై కణకణమండే బొగ్గుల కుంపటిని మోసుకుని నడిస్తే గుడి కట్టుకునేందుకు అనుమతిస్తానన్నారు జాగీర్దారు. పెరుమాళ్ళు పంతులు అంతే పట్టుదలగా, నా పెరుమాళ్ళుకి పెరుమాళ్ళు భక్తుడు, నా భక్తే నిజమైతే నడవటం ఏమిటి, పరిగెడతాను కూడా అన్నాడు. అయితే ఒక షరతు, కుంపట్లో బొగ్గు మసి కాకూడదు, నీకు వేడి తగలకూడదు. నా పెరుమాళ్ళు ప్రహ్లాదుడిని రక్షించాడు, గజేంద్రుణ్ణి కాపాడాడు, నన్ను కాపాడతాడు. పాగల్ బొమ్మన్, పగలబడి నవ్వాడు జాగీర్దారు. నాది ఒక షరతుంది, ఒప్పుకుంటావా జాగీర్దార్ సాబ్? పెరుమాళ్ళు గొంతు పెనుసింహం గర్జనలా ఉంది. నేను కుంపటి తలకెత్తుకుని ఎంత దూరం నడుస్తానో అంతమేర భూమిని నాకు ఇచ్చేయాలి, నా దేవుడికి గుడి కట్టుకునేందుకు. సరే కానిమ్మన్నాడు జాగీర్దార్. జాగీర్దార్ది హిరణ్యకశిపుడి అహంకారం, పెరుమాళ్ళది ప్రహ్లాదుడి భక్తి. పెరుమాళ్ళు రోజు రోజంతా నడుస్తూనే ఉన్నాడు. అలసట లేదు, ఆయాసం లేదు, ఆగలేదు, అమ్మా అనలేదు, అయ్యా అనలేదు. వరదరాజస్వామి వరదహస్తం తలపైనుందో లేక నరసింహుడే ఆవహించాడో తెలియదు కానీ 1500 ఎకరాలు చుట్టి వచ్చి జాగీర్దారు ముందు కుంపటి దించాడు. బొగ్గు బూడిద కాలేదు, కణకణ మండుతూనే ఉంది. పెరుమాళ్ళు తలపై కనీసం మాడినట్టుగా మచ్చ కూడా లేదు. కంగు తిన్న జాగీర్దార్ తూ జీత్ గయారే బొమ్మన్ అని గుడి కట్టుకోవడానికి అనుమతిచ్చాడు. అంతేకాదు 1500 ఎకరాలు వదులుకున్నాడు. ఆ 1500 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా తన కోసం దాచుకోలేదు పెరుమాళ్ళు పంతులు. మొత్తం గుడి కట్టించాడు. సువిశాలమైన గుడి, బృహదాకారపు కోనేరు, వసతి గృహాలు, మంటపాలు, మహాసింహద్వారం, పెద్ద రాజగోపురం, వాహనాల మంటపం, రథాల మంటపం, వీటన్నింటినీ చూస్తే పెరుమాళ్ళు పంతులు సమర్పణ భావం కనిపిస్తుంది. తన సంపదను దేవుడికిచ్చాడు. నగలు, కిరీటాలు, వడ్డాణాలు, యజ్ఞోపవీతాలు చేయించాడు. 16 మంది పూజారుల్ని నియమించాడు. పండగలు, పబ్బాలు, జాతరలు, తీర్థాలకు లోటు లేకుండా చేశాడు. వరదరాజుల వారికి రక్షణగా ఊరి మొదట్లో ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించాడు. ఊళ్ళో గుడి వెలయలేదు, గుడి చుట్టూ ఊరు వెలిసింది. వరదరాజస్వామి పేరిట వరదరాజపురం ఏర్పాటైంది. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలో వరదరాజు ఇప్పటికీ ఉన్నాడు. పెరుమాళ్ళు పంతులు వారసులు 457గా సేవలందిస్తూనే ఉన్నారు. పరంపరాగత ధర్మకర్తలుగా కొనసాగుతూనే ఉన్నారు. అలనాటి పూజారుల వారసులే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకుని పూజలు చేస్తూనే ఉన్నారు. ఇది 450 ఏళ్ల క్రితం సంగతి. ఇదంతా కట్టుకథ అనుకునేవాళ్ళు స్థానిక జన సందోహం చేసిన ధార్మిక విప్లవానికి ముస్లిం నవాబు తలొగ్గాడని టీకా చెప్పుకోవచ్చు. రామదాసు భద్రాచలం గుడి కట్టడం హైందవ జన చైతన్యానికి ఎలా ప్రతీకో, వరదరాజపురం గుడి కూడా అలాగే ఒక ధార్మిక జన విప్లవ ప్రతీక. అయితే ఇప్పటి తరానికి ఈ గుడి కథ తెలీదు, దీని గొప్పదనం తెలీదు. ఎప్పుడైనా రాత్రి నిద్ర చేయాల్సి వస్తే మాత్రం 10 ఊళ్ళకి వరదరాజస్వామి దిక్కు. టాల్స్టాయ్ కథ ఒకటి ఉందండి, ఓ రైతు రోజంతా ఎంత మేర నడిస్తే అంత భూమి ఇస్తానని జమీందారు చెబుతాడు. అయితే మొదలు పెట్టిన చోటుకి తిరిగి రావాలని షరతు పెడతాడు. ఆశ ఆత్రం కలగలిసి రైతు పరుగు పెట్టి చివరికి గమ్యం చేరకుండానే చనిపోతాడు. వరదరాజపురంలో పెరుమాళ్ళు పంతులు కూడా రోజంతా తిరిగాడు, అది తలపై కుంపటి పెట్టుకుని. ఈయన సరిపోలేదు. ఈ గుడి రాతి బండల్లో, స్తంభాల్లో, గోపురంలో, పునాదిరాయిలో ఇంకా బతికే ఉన్నాడు. తన కోసం చేసుకునేదానికి, ధర్మం కోసం చేసేదానికి ఉన్న తేడా అది. వీలైతే ఒక్కసారి వరదరాజపురం వెళ్ళండి, వరాలిచ్చే వరదరాజుని దర్శించుకోండి, తరతరాలుగా గుడిని నమ్ముకుని బతుకుతున్న పూజారికి దక్షిణ ఇవ్వండి, శతాబ్దాలుగా గుడికి పోషకులుగా ఉన్న గూడ పెరుమాళ్ళు వారసుల ఫొటోస్ని చూసి దండం పెట్టుకోండి. ఎలా వెళ్ళాలంటే ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుంచి కుషాయిగూడ కీసర గ్రామాలు దాటి అంకిరెడ్డిపల్లె చౌరస్తాకి వెళ్ళాలి. అక్కడి నుంచి 3 చింతల క్రాస్ రోడ్ చేరుకుని కరకపట్ల ఊరు దాటాలి. ఆ తర్వాత 8 కిలోమీటర్లు వెళ్తే వరదరాజపురం వస్తుంది. దాదాపు 40 కిలోమీటర్ల ప్రయాణం, లేదా షామీర్పేట దాటి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వెళ్ళి అక్కడి కుడి వైపుకి తిరిగి 12 కిలోమీటర్లు వెళ్తే వరదరాజపురం చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి. ఈ దారిలో సిద్దిపేట భువనగిరి బస్సులు కూడా వెళ్తాయి అన్నమాట. అది ఈ వీకెండ్కి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. రేపు ఎలాగో సండే కాబట్టి చెప్తున్నాను అనమాట. అలాగే ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం నవంబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
నరుడా. కొద్దిగా హద్దు మీరరా నరుడా, కిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతి కందదేం గురుడా, వాటం చూసి వడుపు చేసి వంచద కొమ్మను నరుడా, పోయి కిటారు కొమ్మను. విధవలందరికి శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా, విధవలందరికి శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా. అవతారం నీరందు కోసమే, అవతారం నీరందు కోసమే ఆరంభించర నరుడా, పోయి తిటాదు కొమ్మను, తిటాదు కొమ్మను మిఠాయి పొట్లం చేతి కందదేం గురుడా, వాటం చూసి వడుపు చేసి వంతర కొమ్మను నరుడా, పోయి తిటాదు కొమ్మను.